మనం ధ్యానం చేసుకుందాం. వాస్తవానికి కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఇష్టపడుతున్నారు. తర్వాత వారం నుంచి మరలా నేను పేతురు భాగాన్ని కంటిన్యూ చేస్తాను. ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. కొద్ది సమయము నీ వాక్యమును ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అందులోని సత్యములను మేము గ్రహించడానికి కృప చూపించమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటూ ప్రభా, సిగ్నల్స్ వల్ల కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ కాకుండా సహాయం చేయమని మా ప్రియుడు మా రక్షకుడు నా దేవుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అతి వినంతో ప్రతిమలాడి వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తు నందు ప్రేమైనటువంటి బిడ్డలారా, ఈరోజు నేను రూతు నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. వాస్తవానికి రూతు గ్రంథాన్ని నేను ఇక్కడ హైలైట్ చేయడం లేదు, కానీ కేవలం ఇండివిజువల్ క్యారెక్టర్ ని, రూతు అనేటువంటి ఆ క్యారెక్టర్ ని తీసుకొని ఆమెలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మరి ఈ లేఖన భాగానికి, లేకపోతే రూతుకి తెలిసినటువంటి టైటిల్ ఏంటంటే ఫ్రమ్ బ్రోకెన్నెస్ టు బ్లెస్సింగ్. విరిగిన స్థితి నుండి ఆశీర్వాదానికి, విరిగిన స్థితి నుండి ఆశీర్వాదము వైపుకు, అది రూతు జీవితంలో మనం చూసేటువంటి ఆమె ప్రయాణం. మనకందరికీ తెలిసిన విషయమే, మనందరికీ తెలిసినటువంటి విషయమే, మహలోను అనేటువంటి ఒక వ్యక్తి యూదుడు తన భార్య నయోమి మరియు తనకు ఇద్దరు కుమారులు, మహలోను కిల్యోను, క్షమించండి, వాళ్ళ భర్త పేరు ఎలిమెలెకు. ఓకే, సో ఎలిమెలెకు తన భార్య అయినటువంటి నయోమి అని తన ఇద్దరు కుమారులను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళాడు. కారణం ఏంటో మనకు తెలుసు, బెత్లెహేములో ఒక భయంకరంగా కరువు రావడం బట్టి అతడు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి తన భార్య బిడ్డలను తీసుకొని అక్కడికి వెళ్ళాడు. దాదాపు ఆ మోయాబు దేశంలో వాళ్ళు 10 సంవత్సరములు కాపురం ఉన్నారు. మరి 10 సంవత్సరాల్లో ఏ సమయంలో వారికి వివాహాలు చేయబడ్డాయో మనకు తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళ ఇద్దరు కుమారులకు కూడా ఇద్దరు కోడండ్రను తెచ్చుకున్నారు. వాళ్ళిద్దరు కూడా మోయాబీయురాలే. మోయాబీయురాలను వాళ్ళ గృహాన్ని తెచ్చుకున్నారు. అయితే వాళ్ళ భర్తలు చనిపోయే సమయానికి వాళ్ళకి ఇంకా ఇద్దరికి పిల్లలు కలగలేదన్న విషయం మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో కాబట్టి బహుశా న్యూలీ మ్యారీడ్ అయి ఉండొచ్చు, లేదా 1 or 2 years అయి ఉండవచ్చు, కానీ వీళ్ళ కుటుంబం మాత్రం అక్కడ 10 సంవత్సరాలు ఉంది. సో క్రీస్తునందుకున్నటువంటి దేవుని ద్వారా మనకి తెలిసినటువంటి విషయమే, బైబిల్ గ్రంథంలో రాసినటువంటి విషయమే. మరి కొన్ని రోజులు గడిచిన తర్వాత మరి నయోమి తన భర్తను కోల్పోవడం, ఆ తర్వాత తన ఇద్దరు కుమారులను కూడా కోల్పోవడం, అది నిజంగా చాలా బాధను కలిగించేటువంటి విషయమే. సో ఇక్కడ ఇద్దరు కోడండ్రు, ఒకరు ఓర్పా, రెండవ వాళ్ళు రూతు. వీళ్ళిద్దరు కూడా వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ భర్తల్ని కోల్పోయారు. సహజంగా ఇప్పుడు మనం ఆలోచించేద్దాం, ఒక అమ్మాయి వివాహానికి సిద్ధపడి వివాహం చేసుకున్నప్పుడు ఎన్ని కలలు కంటుందని ప్రాక్టికల్ గా మనం ఆలోచన చేస్తే, తను చాలా చాలా ఆశలు పెట్టుకుంటుంది, చాలా చాలా కలలు కంటుతుంది. తన తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా విడిచిపెట్టేసి తను ఒక కొత్త ప్రపంచంలోనికి వెళ్తున్నప్పుడు ఎన్నో కళ్ళు కంటుంది. నేను, నా భర్త, ఒకవేళ నాకు బిడ్డలు పుడితే మేము ఈ పేర్లు పెట్టుకోవాలి, రేపు నాకు బిడ్డలు పుడితే వాళ్ళని ఎలా చదివించుకోవాలి, తర్వాత మేము ఇలా సెటిల్ అవ్వాలి, మేము ఇలా స్థిరపడాలి. సో ఖచ్చితంగా ఈ రకాలైనటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు సహజంగా ఏ ఆడపిల్లకైనా ఉంటాయి. మరి ఇప్పుడు ఆలోచించండి, రూతు కూడా ఖచ్చితంగా ఇలాంటి ఆలోచనలు ఉండవచ్చు. నేను ఒక యువతిని పెళ్లి చేసుకుంటున్నాను, మంచి కుటుంబాన్ని విన్నాను, సో హ్యాపీగా నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. దేవుడు గాని ఒకరు మా పిల్లల్ని ఇస్తే మేము ఈ పేర్లు పెట్టుకుంటాం. ఓకే, సో ఇలాంటి అనేకమైనటువంటి ఆశలు, డ్రీమ్స్ తో, కలలతో తన ఒక నూతన జీవితాన్ని ప్రారంభించింది. నూతన జీవితాన్ని ప్రారంభించింది. అంతలోనే ఒక అనుకోని సంఘటన జరిగింది. ఏంటది? తన భర్త చనిపోయాడు. తన బావగారు చనిపోయారు. ఆ తర్వాత మామగారు చనిపోయారు. ఇలా కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరు చనిపోతుంటే ఇప్పుడు బయట నుంచి సమాజం సహజంగా ఎలా మాట్లాడుతుందో మనం మాట్లాడుకున్నాం. సహజంగా ఏమంటారు? వీళ్ళు వచ్చినటువంటి వేళ విశేషం, మరి వీళ్ళిద్దరు వచ్చి కాలు పెట్టారు, వాళ్ళిద్దరు భర్తలు ఇద్దరు కొడుకుని కోల్పోయారు, వీళ్ళు వాళ్ళ భర్తను కోల్పోయారు. ఖచ్చితంగా ఏదో ఒక నింద ఉంటుందా? ఈ రోజుల్లోనే వేస్తున్నారండి నింద. ఇక ఆ రోజుల సంగతి ఆలోచించి ఈ రోజుల్లోనే నిన్న వేస్తున్నారు. చాలా సింపుల్ గా అనేస్తున్నారు కూడా. అరే అది ఎదుటి వాళ్ళని ఎంత గాయపరుస్తుందని ఎవరు కూడా ఆలోచన చేయడం లేదు. జస్ట్ సింపుల్ గా ఒక డైలాగ్ వదిలేస్తున్నారు. ఎస్పెషల్లీ అది కూడా ఆడపిల్ల విషయంలోనే. మగపిల్లడి విషయంలో అట్లా మాట్లాడరు, ఆడపిల్ల విషయంలోనే. సో తర్వాత మీరు ఇప్పుడు గమనించండి, ఇప్పుడు చిన్న వయసులోనే ఈమె విధవరాలైపోయింది. ఇప్పుడు రెండో విషయం వైపు నుంచి కూడా ఆలోచన చేద్దాం. సహజంగా ఇప్పుడే ఒక స్త్రీ విధవరాలైపోతే ఆమెను ఏ శుభకార్యాలకి ఆహ్వానించరు. ఆమె ఏ శుభకార్యాల్లో కూడా ప్రథమ పాత్రను పోషించడానికి వీల్లేదు. ఒకవేళ తన సొంత కొడుకు మరి వివాహం చేసుకుంటున్నప్పటికీ కూడా ఆ విధవరాలైనటువంటి ఆ స్త్రీని వెనక ఉంచుతారే కాని ఆమె ముందుకు వచ్చి ఆమె ఆశీర్వదించడానికి అనుమతించరు. ఒక విధవరాలు ఒక వివాహమైనటువంటి జంట కొరకు ప్రార్థన చేయడానికి అనుమతించరు కదండి. అంతెందుకు? ఒక విధవరాలు ఎదురొస్తే, ఏదన్నా పని మీద మనం వెళ్తూ ఉంటే ఎదురొస్తుంటే దాన్ని అపశకునముగా భావించేటువంటి ఈ 21వ శతాబ్దంలో కూడా మనం ఆ రీతిగా ఉన్నాం. దాన్ని అపశకునముగా భావించి వాళ్ళని దూరంగా ఉంచడము, వాళ్ళని ఎలాంటి శుభకార్యాలకు ఆహ్వానించడం. నేను చెప్తున్నది ఈ 21వ శతాబ్దం గురించి. మరి అలాంటిది ఇంకా ఆ రోజుల గురించి మేము ఆలోచన చేయండి. ఆ రోజుల్లో ఒక యవ్వన వయస్సులో విధవరాలైనటువంటి స్త్రీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో, సమాజంలో ఎలాంటి గౌరవం ఉండదు, మర్యాద ఉండదు కదండి. సో ఇప్పుడు ఒక్కసారిగా రూతు లైఫ్ ఎలా అయిపోయింది? కంప్లీట్ గా విరిగినటువంటి స్థితిలోనికి వెలిగిపోయింది. విరిగిన స్థితిలోనికి, నలిగిన స్థితిలోనికి, చిరిగిపోయినటువంటి స్థితిలోనికి, పగిలిపోయినటువంటి స్థితిలోనికి రూతు జీవితం వెళ్ళిపోయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు తను. తన లైఫ్ ఇంత చిన్న వయసులోనే ఇలా అస్తవ్యస్తంగా తయారైపోతుందని చెప్పి తను ఎప్పుడు కూడా ఊహించలేదు. అలాంటి స్థితిలోనికి తను వెళ్ళిపోయింది. సో తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? నయోమి, నేను తిరిగి నా దేశానికి వెళ్ళిపోతున్నాను, దేవుడు మా ప్రాంతాన్ని మరలా దర్శించి అక్కడ ఆహారాన్ని ఇచ్చాడని చెప్పి నేను తెలుసుకున్నాను, సో కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. వీళ్ళిద్దరు కూడా బయలుదేరారు. అయితే వెంటనే నయోమి రియలైజ్ అయ్యి వాళ్ళిద్దరిని కూడా వెనక్కు వెళ్ళిపోమని కోరింది. వాళ్ళిద్దరిని కూడా వెనక్కు వెళ్ళిపోండి, మీరు వెళ్ళి మీ తల్లిదండ్రుల ఇంట్లోనే మీరు హ్యాపీగా ఉండండి, వీళ్ళైతే ఇంకొక వివాహం చేసుకోండి, మీరు నాతో వచ్చినా గానీ ఎలాంటి ప్రయోజనం లేదు అని చెప్పారనింది. అప్పుడు ఓర్ఫా తను ముందుగా తను కూడా వెళ్ళను అని చెప్పి అనింది. బట్ అయినప్పటికీ అత్త రిక్వెస్ట్ చేసిన తర్వాత ఓర్ఫా వెళ్ళిపోయింది. ఆ రూతు మాత్రం లేదు నేను నీతోనే ఉంటానని చెప్పి ఆమె అక్కడే నిలబడిపోయింది. సో క్రీస్తునందు ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు నేను ఇచ్చింది అంతా కూడా మీకు ఒక ఇంట్రడక్షన్. ఇప్పుడు దీంట్లో నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు నేను ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చానంటే, విరిగిన స్థితిలో నుంచి ఆశీర్వాదం వైపుకు అనే విషయాన్ని నేను మీతో చెప్పాను కదా. సో ముందుగా ఆమె జీవితం ఏ రీతిగా విరిగిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిందో మనం చూసాం. తర్వాత ఆశీర్వాదం వైపుకు ఎలా వెళ్ళింది అని మనం ఆలోచన చేస్తే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే, దాదాపు ఇప్పటికీ కరెక్ట్ గా నాకు కూడా తెలియదండి, ఊరామరిగా ఒక 4 సంవత్సరాలు వేసుకోండి. ఈవెన్ 4 సంవత్సరాల తర్వాత కూడా, రక్షించండి, 4000 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి రూతు గురించి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఈ రూతు పేరు యేసు ప్రభు యొక్క మరి జీనియాలజీలో యాడ్ చేయబడి ఉంది. కారణం ఏంటి? నెంబర్ వన్, ఈమె యూదురాలు కూడా కాదు, కానీ ఒక మోయాబీయురాలు, ఒక అన్యురాలు, ఒక విధవరాలు,
ఒక విరిగిపోయినటువంటి స్థితిలో ఉంచబడిపోయినటువంటి సమాజంలో మర్యాద లేని సమాజంలో విలువ లేనటువంటి ఈ స్త్రీ పేరు యేసు ప్రభు యొక్క పితృల పారంపర్యంలో లిఖించబడినది. ఈ రోజు ఆమె గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఎంత గొప్ప ఆశీర్వాదం వైపుకి ఈమె ప్రయాణం చేసింది చూడండి. దానికి గల కారణం ఏంటి? ఈరోజు అది నేను ముందుకు తీసుకుని రావాలని ఇష్టపడుతున్నాను. విరిగిన స్థితిలో నుంచి ఆశీర్వాదం వైపుకి తను వచ్చింది. అయితే దానికి తాను తీసుకున్నటువంటి ఆ సమర్పణ ఏంటి, తను తీసుకున్నటువంటి ఆ స్టెప్ ఏంటి, అది మనం ఈరోజు నేర్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఉదయకాల సభలో మాటలు విన్నటువంటి వారి జీవితాల్లో కూడా అనేక మంది, బహుశా అందరు కాకపోవచ్చు, బహుశా అనేక మంది లేదా కొద్ది మంది యొక్క జీవితాలు ఈ రీతిగానే విరిగిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి ఉండవచ్చు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి నిజంగా వాళ్ళ ఆశలన్నీ కూడా కోల్పోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి ఉండవచ్చు. లేదా చిన్న వయసులోనే వాళ్ళ బిడ్డల్ని కోల్పోయి వాళ్ళు ఎంతో మనోవేదనలోనికి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి ఉండవచ్చు. సో క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఎవరైతే మనోవేదనలో దుఃఖంతో ఉన్నారో, నా స్థితి విరిగిపోయినటువంటి స్థితి, ఇక ఎవరికి పనికిరానటువంటి పరిస్థితి అని ఎవరైతే నిరుత్సాహపడుతున్నారో, లేకపోతే ఈ సమాజం దగ్గర ఇలాంటి మాటలు ఎందుకు పడాలి, ఈ బ్రతుకు బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు అని చెప్పి ఎవరైతే నిరుత్సాహం కృంగుదల్లో ఉన్నారో, అలాంటి వారందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుడు వారిని మాట్లాడి వారిని బలపరచడానికి స్థిరపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మనం తీసుకోవాల్సినటువంటి స్టాండ్ ఏంటి? ఆ రోజు రూతు తీసుకున్నటువంటి స్టాండ్ ఏంటి? ఒకసారి రూతు గ్రంథం 1వ అధ్యాయము నేను 16వ వచనం చదువుతున్నాను, దయచేసి గమనించండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నా వెంబడి రావద్దనియు అందుకు రుతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అని. సో క్రీస్తునందు ప్రేమ దేవుడారా, రూతు చేసినటువంటి ఈ స్టేట్మెంట్ గురించి మనకు తెలుసు. చాలా సందర్భాల్లో మనం చదివాము, చాలా సందర్భాల్లో కూడా మనం విన్నాం. అయితే ఈరోజు నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తీసుకుంటామని ఇష్టపడుతున్నాను. అదేంటంటే, ఓర్ఫా తన అత్తకు ముద్దు పెట్టి తను వెళ్ళిపోయింది. తను మనం నెగిటివ్ గా చూడడానికి వీల్లేదు. తను వెనక్కి వెళ్ళిపోయిందని తను ఏం నెగిటివ్ గా మనం చూడాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకంటే తను కూడా ముందు నేను కూడా మీతోనే ఉంటానంది, తను కూడా ఏడ్చింది, తను కూడా తనతోనే రావడానికి ఇష్టపడింది. బట్ అయినప్పటికీ అత్త రిక్వెస్ట్ చేసిన దాన్ని బట్టి సరే అని చెప్పి ఆమె వెనక్కు వెళ్ళింది తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది. కానీ రూతు మాత్రం తన అత్తతో ఉండడానికి ఇష్టపడింది. ఇప్పుడు రూతు చెప్పినటువంటి ఆ స్టేట్మెంట్ ఏంటంటే, నన్ను విడిచిపెట్టమద్దని, నన్ను నా వెంబడి రావద్దని నువ్వు చెప్పవద్దు అని బ్రతిమాలుకుంటూ నీవు వెళ్లి చోటికే నేను వచ్చేదను అనింది. ఇప్పుడు నయోమి ఎక్కడికి వెళ్తుందండి? బెత్లహేముకి వెళ్తుంది. బెత్లహేము రొట్టెల ఇల్లు, సమృద్ధి కలిగిన ఇల్లు అన్న సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, లేదా ఆ రోజు నయోమికి తెలిసి ఉండవచ్చు. బట్ అయినప్పటికీ నయోమి వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ నయోమి తిరిగి మరలా బెత్లహేముకి వెళ్తానంటే ఆ బెత్లహేము గురించి ఏమి తెలుసు అని చెప్పి రుతుకు, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను కూడా అక్కడికి వస్తాను, నీ జనమే నా జనము అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక్కడ రుతు ఈ స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఇక్కడ మనం మరొక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటి అంటే, తాను తన తల్లిని, తన తండ్రిని, తన అన్నదమ్ములను, తన స్నేహితులను, తన స్వగ్రామాన్ని సమస్తమును కూడా వదిలిపెట్టడానికి సిద్ధపడింది. ఇక్కడ అది గొప్ప విషయం అండి. యాక్చువల్ గా ఒక ఆడపిల్ల వివాహమైన తర్వాత భర్త ఇంటికి వెళ్లేటప్పుడు వీటన్నిటికీ ప్రిపేర్ అయ్యి వాళ్ళు విడిచిపెట్టే వెళ్తారు. బట్ ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఎందుకంటే ఇంతకుముందు పని చేసుకున్నప్పుడు, ఇంతకుముందు వివాహం చేసుకున్నప్పుడు బహుశా ఆ ఊరే ఉండొచ్చు, పక్క ఊరే ఉండవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకసారి వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులను పలకరించి రావచ్చు, వెళ్లి వాళ్ళ స్నేహితుల్ని చూసి రావచ్చు. బట్ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. నేను తన వాళ్ళ అత్తతో పాటు వేరొక దేశానికి, వేరొక ప్రాంతానికి కంప్లీట్ గా వెళ్ళిపోతుంది. ఈ రోజుల్లో ఆ రోజు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు, ఆ రోజు కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు, మరలా వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో కమ్యూనికేట్ చేయడానికి. అంటే కంప్లీట్ గా షీ వాజ్ రెడీ టు లీవ్ హర్ పేరెంట్స్ అండ్ రెడీ టు లీవ్ ఎవ్రీథింగ్ విచ్ బిలాంగ్స్ టు హర్. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, వాస్తవానికి మనం ఆలోచన చేస్తే ఒక డిసైపుల్ కి ఉండవలసినటువంటి క్వాలిటీ కూడా ఇదే. హీ మస్ట్ రెడీ టు లీవ్ ఎనీథింగ్ ఆర్ ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్ అట్ ఎనీ టైమ్ అట్ ఎనీ కాస్ట్. ఒక శిష్యునికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే తాను పిలిచినటువంటి ఆ మాస్టర్ కొరకు ఏ సమయంలోనైనా సరే ఏదైనా సరే వదులుకోవడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి. ఆ లక్షణాన్ని మనం వాస్తవానికి రూతులో చూస్తున్నాం. షీ వాజ్ రెడీ టు లీవ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. ఇప్పుడు నయోమికి అక్కడ ఏముందని, నయోమికి అక్కడ ఏముందని, ఉన్నదంతా నయోమి కోల్పోయింది. నయోమి ఇప్పుడు ఎంప్టీనెస్ లోకి వెళ్ళిపోయింది. అలా ఎంప్టీనెస్ లోకి వెళ్ళిపోయినటువంటి ఆమెను వెంబడించడం ఏమంటారు ఎవరైనా సరే, ఫులిష్నెస్ కదా. హ్యాపీగా ఇప్పుడు తను తిరిగి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోతే తనకు మళ్ళీ కంఫర్టబుల్ లైఫ్ ఉందా లేదా, ప్రశాంతమైన లైఫ్ ఉందా లేదా, హ్యాపీగా తన తల్లిదండ్రుల దగ్గర తను కంఫర్టబుల్ గా ఉండవచ్చు. తర్వాత తన తల్లిదండ్రులు చెప్పినట్టుగా ఆమె వేరొక వివాహాన్ని చేసుకుని తనకు సెటిల్ కూడా అయిపోవచ్చు. అత్త తర్వాత ఏమిస్తుందో లేదో గ్యారంటీ లేదు, కానీ తల్లిదండ్రులు అయితే ఏదో ఒక రీతిలో చూసుకుంటారు, ఏదో ఒకటి తనకిస్తారు. కానీ అలాంటిది అయినప్పటికీ కూడా తను సమస్తమును వదులుకోవడానికి ఇష్టపడింది. మరలా ఇంకెప్పుడైనా తన తల్లిదండ్రులతో మాట్లాడగలదండి? మరలా ఇంకెప్పుడైనా సరే తన ఊరికి రాగలదా అండి? ఒకసారి ఇంకా ఆ రోజుల ప్రకారం ఆలోచన చేస్తే ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ లేకపోతే ఒకసారి వాళ్ళు వెళ్ళిపోతే దాట్స్ ఇట్. ఒక విశిష్యునికి ఉండవలసినటువంటి ఆ స్వభావం, లేకపోతే ఒక సేవకునికి ఉండవలసినటువంటి ఆ స్వభావం, ఒక మిషనరీకి ఉండవలసినటువంటి ఆ స్వభావాన్ని మన రూతుల్లో చూస్తా ఉన్నాము. నీ దేశమే నా దేశము, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడైతే నివసిస్తావో నేను కూడా అక్కడే నివసిస్తాను. దట్ ఈస్ ద కమిట్మెంట్ మనం రూతుల్లో చూస్తున్నాం. తర్వాత ఇక్కడ మరొక స్టేట్మెంట్ చేసింది ఆమె. ఏం స్టేట్మెంట్ చేసింది? నీ దేవుడే నా దేవుడు అనంది. నీ దేవుడే నా దేవుడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు జస్ట్ గా ఆలోచన చేద్దాం, మనం ప్రాక్టికల్ గా ఆలోచించేద్దాం. ఇప్పుడు నయోమి దేవుడు నయోమిని అత్యద్భుతంగా ఆశీర్వదించి పొలాలు ఇచ్చి, బిల్డింగ్లు ఇచ్చి, ఇల్లులు ఇచ్చి, లేకపోతే వాళ్ళ భర్త లేకపోతే వాళ్ళ బిడ్డలు మరణ పరిస్థితులు ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన అద్భుత రీతిగా కాపాడి ఇన్ని మెరాకిల్స్ చేసి ఉన్నటువంటి సమయంలో ఒకవేళ రూతు ఈ స్టేట్మెంట్ కానీ చేస్తే, నీ దేవుడే నా దేవుడు అని స్టేట్మెంట్ చేస్తే అర్థం ఉంటుంది. ఎందుకని, నీ దేవుని యొక్క గొప్పతనాన్ని నేను చూశాను, నీ దేవుని యొక్క శక్తిని నేను చూశాను. నీ దేవుడు మామూలు దేవుడు కాదు, నీ దేవుడు ఆశీర్వాదమునకు కర్త కదండి. అలాంటి స్థితిలో ఒకవేళ రూతు గాని సెలెక్ట్ చేసుకొని ఉంటే అది వేరే విషయం, మనం ఎవరైనా సరే కదా అలాగే సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఇప్పుడు రూతు కళ్ళ ముందు నయోమి దేవుడు ఎలా కనబడుతున్నాడు? తన భర్తకు మరణాపాయ స్థితి ఉన్నప్పుడు ఆ దేవునికి ప్రార్థన చేస్తే ఆ దేవుడు కాపాడలేదు, భర్త చనిపోయాడు. తర్వాత ఇద్దరు బిడ్డలకు కూడా ప్రాణాపాయ స్థితి వస్తే బహుశా ఖచ్చితంగా ఆమె ప్రార్థన చేస్తుంటుంది, కానీ ఆ దేవుడు కాపాడలేదు, వాళ్ళిద్దరు కూడా చచ్చిపోయారు. మరి ఇప్పుడు ఏం చూసింది రూతు ఆ దేవునిలో? ఆఖరికి వీళ్ళకి తినడానికి తిండి కూడా కష్టమైపోయింది, వాళ్ళు నివసించడానికి కూడా కష్టమైపోయింది. సహజంగా ఇప్పుడు ఏం ప్రశ్న రావాలంటే, అత్త నువ్వు ఎప్పుడు ప్రార్థన అంటావు, దేవుడు అని అంటావు, ఏం చేశాడు దేవుడు మీకు? మీ జీవితం అంతా కూడా కష్టమే, మీ జీవితం అంతా కూడా నష్టమే, ఎందుకు తర్వాత ఇంకా అలాంటి దేవుణ్ణి పట్టుకుని ఎలాడతావు కదండి. సహజంగా ప్రాక్టికల్ గా మనం ఆలోచన చేస్తే ఈ రీతిగా మాట్లాడాలి అసలు వాస్తవానికి రూతు. అసలు ఆ దేవుని సెలెక్ట్ చేసుకోకూడదు, ఏం చేశాడు మీ దేవుడు? మీకు తెలుసా, చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రము తెలిసినటువంటి, ధర్మశాస్త్రమును చదివినటువంటి నయోమి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? నయోమి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, యెహోవా నాకు విరోధి ఆయను అది నయోమి ఇచ్చిన స్టేట్మెంట్. యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించింది. మీరు ఎంత నొచ్చుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా హర్ట్ అయ్యాను అంటుంది. ఎవరి మీద? దేవుని మీద. నేను మాత్రం చాలా హర్ట్ అయ్యాను. తన అసహనాన్ని వ్యక్తపరుస్తుంది, తన అసహనాన్ని వ్యక్తపరుస్తుంది. ఆ దేవుని గురించి ఈమెకి స్పష్టంగా తెలుసు. ఆ దేవుని గురించి ఈమె స్పష్టంగా ఒక యూదురాలుగా చిన్నప్పటి నుంచి నేర్చుకుంది, ధర్మశాస్త్రం చదివింది. అయినప్పటికీ కూడా తన దేవుని గురించి సమస్తము తెలిసినప్పటికీ కూడా దేవుని మీద అసహనాన్ని వ్యక్తపరుస్తుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఆ దేవుని గురించి ఏమీ తెలీదు, ఏమీ సిరులు తెలీదు. బహుశా నయోమి ఇంట్లో చెప్తున్నప్పుడు, లేకపోతే వాళ్ళ కుటుంబంగా అందరూ కలిసినప్పుడు, బహుశా వాళ్ళ కుటుంబంలో చేసుకున్న ప్రార్థన బట్టి రెండు మూడు విషయాలు ఏబిసిడీలు నేర్చుకుందంటే, ఓ పక్కేమో విశ్వాసంలో డిగ్రీ చేసిన అత్త, మరొక పక్కేమో విశ్వాసంలో ఇంకా ఏబిసిడీలు నేర్చుకున్నటువంటి కోడలు. డిగ్రీ చదివినటువంటి అత్తేమో అసహనాన్ని ప్రదర్శిస్తుంది, ఏం చేశాడు దేవుడు నాకు, ఏమిచ్చాడు దేవుడు నాకు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, దేవుడు మా ప్రార్థన ఆలకించడం లేదు, మా కన్ని కష్టాలే, సమస్యలే, ఇబ్బందులే అని సరుగుతూ గొనుగుతూ ఉంది, అసహనాన్ని వ్యక్తపరుస్తుంది. కానీ అదే రీతిలో నష్టాన్ని పొందుకున్నటువంటి రూతు మాత్రం అంటుంది, మీ దేవుడే నా దేవుడు. ఏం చూసింది ఆ దేవుణ్ణిలో, ఏం చూసింది ఆ దేవుణ్ణిలో, ఆ దేవుడు కావాలని కోరుకుంటుంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సత్యాన్ని గ్రహించడం వేరు, సత్యాన్ని అర్థం చేసుకోవడం వేరు. క్రీస్తునందు ప్రేమైన సత్యాన్ని జస్ట్ తెలుసుకోవడం వేరు, కానీ సత్యాన్ని గ్రహించడం, అర్థం చేసుకోవడం వేరు. ఈరోజు మనం సత్యాన్ని జస్ట్ తెలుసుకున్నామంతే, కానీ నిజంగా సత్యాన్ని మనము గ్రహించట్లేదు. సత్యమైనటువంటి దేవుణ్ణి మనం గ్రహించడం లేదు. కేవలము దేవుణ్ణి మనం అడిగి ఏది అడిగితే అది ఇచ్చేసేటువంటి ఒక ఏటీఎం మిషన్ లాగే మనం చూస్తున్నాం. మనం ఏది అడిగితే అది ఇచ్చేయాలంటే, ఇవ్వకపోతే దాని మీద హట్ అవుతాం, అలుగుతాం మనం. దేవుని చిత్తం అలాగూ ఉన్నది, దేవుడు దాన్ని అలా జరిగించాడు అని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. బహుశా నిజమే. ఒకవేళ చిన్నతనంలోనే ఒకవేళ నువ్వు విధవరాలై ఉండవచ్చు, లేకపోతే నీకు ఇంకో కష్టం వచ్చి ఉండవచ్చు, నువ్వు దేని కొరకైనా ప్రార్థన చేసి ఉంటే, ఎవరి కొరకైనా ప్రార్థన చేసి ఉంటే ఆ ప్రాణం నిలబడి ఉండకపోయిండవచ్చు. క్రీస్తునందు ప్రేమిటి దేవుడారా, అంత మాత్రాన దేవుడు చెడ్డవాడైపోతాడా? అంత మాత్రాన దేవుడు అన్యాయస్తుడైపోతాడా? నీ దృష్టిలో నీ భర్త ఒక్కడే, కానీ దేవుని దృష్టిలో కొన్ని వేల కోట్ల మంది జనాభాను ఆయన డీల్ చేస్తా ఉన్నాడు. ఆయన నువ్వు నేను అనుకున్నట్లుగా ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. నీకు సమస్తం అనుకున్నటువంటి నీ భర్త కోల్పోయాడు. ఆయన ఒక తండ్రిగా తన బిడ్డకిచ్చినటువంటి సమయాన్ని ముగించుకొని ఆయన తన బిడ్డను తన దగ్గరికి తీసుకున్నాడు. రోజా చెట్టును నాటినటువంటి ఆ తోటమాలకి ఆ రోజా పువ్వులు కోసుకునేటువంటి అధికారం ఎంత ఉన్నదో, ఈ భూమి మీదకి నిన్ను నన్ను వ్యక్తిగతంగా ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా పంపించినటువంటి దేవునికి కూడా మనల్ని తీసుకునేటువంటి హక్కు అధికారము అంతగానే ఉంది. మన జీవితాలే ఉదయం చిగురించి సాయంత్రానికి వాడిపోయేటువంటి లాంటి జీవితాలు. ఎవరి జీవితం శాశ్వతం కాదు, ఎవరిది పర్మనెంట్ కాదు. ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి వారమే. సో క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నీ భర్తను తీసుకున్నంత మాత్రాన, లేకపోతే నీ భార్యను తీసేసుకున్నంత మాత్రాన దేవుడు అన్యాయం చేసినట్లు కాదు. వారి సమయం అయిపోయింది, వాళ్ళు తీసుకున్నాడు, మరి నా సంగతి ఏం సారంటే, ఖచ్చితంగా నువ్వు నిలబడితే దేవుడు నీకు ఇంకొక ఆల్టర్నేట్ చూపిస్తాడు. దేవుడు ఎందుకు నీ జీవితంలో ఆ స్థితిని అనుమతించాడో నీకు అర్థమయ్యేలా చేస్తాడు. దేవుడు ఎవరికి అన్యాయం చేయడండి? ఆయన అన్యాయస్తుడు కాదండి, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన అన్యాయం చేయడు. కానీ ఆయన అర్థం చేసుకున్నటువంటి విషయంలోనే నీవు నేను విఫలమయ్యాం. నేను ఒక బ్రాహ్మణురాలు గురించి మీకు చెప్తాను. వాస్తవానికి ఐ థింక్ ఇది 17-18వ శతాబ్దంలో జరిగినటువంటి సంఘటన, ఉత్తర భారతదేశంలో జరిగినటువంటి సంఘటన మీ ముందుకు నేను తీసుకొని వస్తాను. ఆ సహోదరి తన చిన్న వయసులో ఉన్నప్పుడు తన తల్లి, తన తండ్రి వాళ్ళిద్దరు కూడా బండి మీద దేవుళ్ళ ఫోటోలు పెట్టుకుని, ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మనం చూస్తూ ఉంటాం, బండి మీద దేవుని ఫోటోలు పెట్టుకుని వాళ్ళు గ్రామం గ్రామం తిరుగుతూ వీళ్ళు మంత్రాలు చదువుతూ తర్వాత పూజలు చేస్తూ అక్కడ వాళ్ళు ఇచ్చింది ఏదైనా తీసుకొని దాంతో జీవనాన్ని కొనసాగించేటువంటి కుటుంబం ఇది. సో తండ్రి ఏం చేశాడంటే తన కుమార్తెకు వేదాలు నేర్పించాడు. అతను బ్రాహ్మణుడే, బట్ అయినప్పటికీ ఒక ఆడపిల్లకు వేదాలు నేర్పించినందుకు ఆ కుటుంబాన్ని వెలివేశారు. ఒక ఆడపిల్ల ఏ రీతిగా వేదాలు వల్లిస్తుందని చెప్పి వెలివేశారు. బట్ అయినప్పటికీ ఆ కుటుంబం ఎలాగో ఒకే గ్రామంలో ఉండదు కాబట్టి వాళ్ళు ఇంటింటికి తిరుగుతూ ఉంటారు కాబట్టి గ్రామాలు తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళు అలా ముందుకు ప్రయాణం చేస్తూ వెళ్తా ఉన్నారు. ఆ తర్వాత ఒక అనారోగ్య పరిస్థితిని బట్టి తన తండ్రిని కోల్పోయింది ఆ పాప. సో తండ్రిని కోల్పోయినప్పుడు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో తన ఇద్దరు చెల్లెళ్ళు తమ్ముణ్ణి ఇక వాళ్ళ అమ్మని ఈ అమ్మాయే చూసుకోవాల్సినటువంటి పరిస్థితి చిన్న వయసులోనే తన మీద భారం పడింది. సో తన తండ్రి తనకు నేర్పించినటువంటి ఆ వేదాలను ఆమె చెప్తూ పూజలు చేస్తూ ఆ రీతిగా ముందు కొనసాగుతూ వాళ్ళు గ్రామం గ్రామం తిరుగుతూ అడుక్కుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు పూణేకి ప్రయాణమై వెళ్ళిపోయారు. అనుకోకుండా కొన్ని అనారోగ్య పరిస్థితులను బట్టి తన చెల్లిని తన తమ్ముని కూడా కోల్పోవలసి వచ్చింది. తన చెల్లిని తమ్ముని కూడా కోల్పోవలసి వచ్చింది. మరి కొద్ది దినాల్లోనే ఆమె తన తల్లిని కూడా కోల్పోవలసి వచ్చింది. జస్ట్ ఊహించండి, ఒకసారి తండ్రిని కోల్పోయింది, ఒక చిన్న అమ్మాయి, ఇంకా వివాహం కూడా కాలేదు, తండ్రిని కోల్పోయింది, ఇంటి బాధ్యతను తన మీదకి తీసుకుంది, ఆ తరువాత ఆమె తల్లిని కూడా కోల్పోయింది, ఒక చెల్లిని కోల్పోయింది, తమ్ముని కూడా కోల్పోయింది, ఇలా ఒకరి తర్వాత ఒకరిని కోల్పోతూ ఉంటే అసలు ఎలా ఉంటుందో ఊహించండి. అసలు దేవుణ్ణి ఎంతగా తిట్టుండవచ్చు, ఏం చేశాం దేవుడా, ఎందుకు నువ్వు మాకు ఇలా చేసావు అని చెప్పి ఎన్ని మాట్లాడుండవచ్చు. కానీ జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు తనకు పక్కన నిలబడింది ఒక తమ్ముడు మాత్రమే. సో మొత్తానికి ఆ ఒక చిన్న తమ్ముడిని పెట్టుకుని ఈమె ఆ రీతిగానే వెళ్తూ ఆ పూణేకి వెళ్ళి అక్కడ కూడా చిన్నగా మరి చదువుకుందేమో నాకు తెలీదు. ఆ తర్వాత ఆమె అక్కడే ఉన్నటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. అతను ఒక లాయరు. బహుశా కొంతమందికి ఇప్పటికీ అర్థమై ఉండొచ్చు ఆ వ్యక్తి ఎవరో. ఒక లాయర్ని వివాహం చేసుకుంది, ఒక బిడ్డను కనింది. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. అమ్మయ్య, ఒక్కసారిగా తనకు గతంలో జరిగినటువంటి ఆ నష్టానంతా కూడా ఒక్కసారిగా అది పూడ్చి వేసినట్లుగా, ఇప్పుడు తన ఒక నూతన జీవితంలోనికి ప్రవేశించినట్లుగా, ఇప్పుడు తనకు ఒక కుటుంబం వచ్చింది, ఒక భర్త వచ్చాడు, ఒక బిడ్డ వచ్చాడు, ఎంత హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు ఆ లైఫ్, ఎంత హ్యాపీగా ఉంటుంది ఈ లైఫ్ అని అనుకున్న సమయంలో ఆ ఉన్న చిన్న తమ్ముడు కూడా చచ్చిపోయాడు. నేను చెప్పేది కథ కాదు, ఇది కల్పించిన కథ కాదు, కానీ ఇది వాస్తవం. తమ్ముడు చచ్చిపోయాడు అంటే ఇప్పుడు తన తల్లి ఇంటి వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఒక్కొక్కసారి నా భార్య నాతో వాదిస్తుంటుంది, నీకేం తెలుసు పుట్టింటి యొక్క విలువ, నీకేం తెలుసు మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుందాం అయ్యా అని అంటే, నేను ఎందుకు మేము అందరికి ఆ చిన్న ఇల్లు మన ఇద్దరికి ఆడపిల్ల ఇద్దరు పెళ్లి చేసి పంపించేస్తామంటే నాకు చాలా చాలాసార్లు వాదించేది. నీకేం తెలుసు ఆడపిల్లకు పుట్టిల్లు అనేటువంటిది అది ఎంత ఇంపార్టెంటో నీకు తెలియదు, నాకు తెలుసు ఆ బాధ ఏంటో ఆ విలువేంటో నాకు తెలుసు. ఒక చిన్న ఇల్లు అనేది ఉంటే రేపు మన ముసలిం అయిపోయిన తర్వాత మన ఆడుంటే మన ఇద్దరు కూతురు ఏ చిన్న ఎవరికి కష్టం వచ్చినా గానీ ఇదిగో నా పుట్టిల్లు అని చెప్పి వాళ్ళు అక్కడికి రావడానుకుంటుంది. నాకు అట్లా లేదు, రేపు నా బిడ్డకు అలా ఉండకూడదని ఒక చిన్న ఇల్లు అన్నా కట్టించాయా నెల్లూరులో అని నాతో వాదం చేస్తా ఉంటుంది. సో క్రీస్తునందు ప్రేమ బిడ్డారా, మరి ఇప్పుడు ఆలోచించేయండి, ఇప్పుడు ఈ అమ్మాయికి తన పుట్టింటి అలాంటి వాళ్ళు ఎవ్వరు కూడా లేరు, సమస్తాన్ని కోల్పోయారు. అయితే బాధాకరమైన విషయం ఏంటి తెలుసా, మరికొన్ని దినాలకే తన భర్త కూడా ఒక జబ్బు వచ్చి చనిపోతాడు. భర్త కూడా చచ్చిపోయాడు, తండ్రి చచ్చిపోయాడు, తల్లి చచ్చిపోయింది, చెల్లి చచ్చిపోయింది, తమ్ముడు చచ్చిపోయాడు. తర్వాత పెళ్లి చేసుకుని అమ్మాయి పోన్లు ఇప్పుడే సెటిల్ అయ్యాను అని అనుకుంటున్నటువంటి సమయంలో చిన్న తమ్ముడు చచ్చిపోయాడు, పోయిన భర్త బిడ్డ ఉన్నారనుకుంటే భర్త కూడా చచ్చిపోయాడు. అత్యంత చిన్న వయసులోనే సమస్తమును కోల్పోయి ఏమీ లేనిదానిగా అసలు ఇప్పుడు అలాంటి స్థితిలో ఉంటాం, ఇప్పుడు ఏమి ఎవరి కోసం బతకాలి చెప్పండి. అసలు ఈ బతుకు బతకడం కంటే చచ్చిపోవడం మేలు అని ఊహించుకోవాలి. కానీ కనీసం ఆ బిడ్డ ఉన్నాడు కాబట్టి ఆ బిడ్డను చూసి వీడి కోసమన్నా బ్రతకాలని తీర్మానం చేసుకుంది. కనీసం ఆ బిడ్డ ఉన్నాడు కాబట్టి వాడి కోసమన్నా మనం బ్రతకాలి తప్పదన్నట్లుగా ఒక జీవోత్సవం లాగా బ్రతుకుతూ బ్రతకడం ప్రారంభించింది. ఒక జీవోత్సవం లాగా క్రీస్తు నందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, చిన్న వయసులోనే విధవరాలైపోయింది, చిన్న వయసులోనే తన బిడ్డకు కూడా తండ్రిని కోల్పోయింది. ఆలోచించండి ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక మిషనరీ ద్వారా ఆమె యేసు ప్రభువును గురించినటువంటి రక్షణ సువార్తను వినింది. అప్పుడు దాకా జీవితం మీద తనకి ఎలాంటి ఆశ లేదు, ఇప్పుడు జీవితం మీద ఒక కొత్త ఆశ పుట్టుకొని వచ్చింది. అప్పుడు దాకా జీవితం మీద నిరుత్సాహము, కృంగుదల, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఎందుకు నా జీవితంలో అనుమతిస్తాడంటే కొన్ని ప్రశ్నలు. ఇప్పుడు ఆ ప్రశ్నలన్నిటికీ జవాబులు యేసు ప్రభువులు ఆమె కనుగొన్నది. యేసు ప్రభువు తన సొంత రక్షకుడిగా అంగీకరించింది. ఆ మిషనరీ ఏం చేశాడంటే, అమ్మా నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు మంచి చదువులు చదువుకుంటే, నువ్వు కొంచెం పెద్ద చదువులు చదువుకుంటే నువ్వు 10 మందికి ఉపయోగపడతావు తల్లి అని చెప్పి ఆమెను ఇతర దేశానికి, ఫారెన్ నేషన్కి పంపిస్తే ఆమె అక్కడికి వెళ్ళి చదువుకొని మరలా తిరిగి వచ్చి బాంబే దగ్గర స్థిరపడి ఆమె ఒక మిషన్ ని ప్రారంభించింది. దాన్నే ముక్తి మిషన్ అని అన్నారు. ఆమె పేరేంటో తెలుసా? పండిత రమాబాయ్. అనేక మంది ఆ పేరు కూడా విని ఉండవచ్చు. ముక్తి మిషన్ అనేటువంటి స్టార్ట్ చేసింది. ఆమె చిన్న వయసులో తన భర్తను కోల్పోయింది కాబట్టి, భర్తను కోల్పోయినటువంటి విధవరాల పరిస్థితి ఎలా ఉంటుందో తనకు తెలుసు కాబట్టి, కొన్ని 100 మంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విధవరాలు అయినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళకి అందరికీ ఆశ్రయం కల్పించింది. చిన్నప్పుడే తన తల్లిదండ్రులు కోల్పోయినప్పుడు తన ఒక అనాథగా ఎలా పెరిగిందో, ఎలా కష్టపడిందో తనకు లిటరల్ గా తనకు తెలుసు కాబట్టి దాన్ని ఆమె ప్రాక్టికల్ గా తీసుకుని అనేక మంది అనాథల్ని తీసుకొని వచ్చి, చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలందరినీ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ ఆమె తల్లి తండ్రి అయ్యింది. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, విరిగిపోయినటువంటి జీవితము తనది, విరిగిపోయినటువంటి జీవితము, పగిలిపోయినటువంటి జీవితము, ఇక ఎందుకు పనికిరాదు అనుకున్నటువంటి జీవితము ఎలా ఉపయోగపడిందో చూడండి. ఎప్పుడైతే ఆమె దేవుని సెలెక్ట్ చేసుకుందో, ప్రభువా ఓకే వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండ్, గతంలో ఏం జరిగిందో దాని విషయం పక్కన పెట్టద్దాం, ఇప్పుడు టెల్ మీ వాట్ షల్ ఐ డూ ఫర్ యూ, నేను నీ కోసం ఏం చేయమంటావు, నీ కోసం ఎలా జీవించమంటావు అని అన్నప్పుడు, తను తాను పరిపూర్ణంగా దేవుని చేతులకి సమర్పించుకున్నప్పుడు దేవుడు ఆమెకి ఒక క్లారిటీనిచ్చాడు. ఆ తర్వాత దేవుడు ఆమెని అద్భుత రీతిగా వాడుకున్నాడు. ఆమె కొన్ని 100,000 మందికి ఆశీర్వాదకరంగా తయారైంది తెలుసా. పండిత రమాబాయ్ గారు చచ్చిపోయి 10 సంవత్సరాలు గడిచిపోతుంది, బట్ ఈ రోజు కూడా మనం పండిత రమాబాయ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక విరిగిపోయినటువంటి స్థితిలో నుంచి ఆమె ఈ రోజు అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా తయారైంది. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మనం జాగ్రత్తగా ఆలోచన చేసి దేవునికి సమర్పించుకుంటే, ప్రభా ఎందుకు నా జీవితంలో ఈ రీతిగా అనుమతించబడింది, నా పట్ల నీ చిత్తం ఏంటి, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి అని గాని మనం ప్రార్థన చేసి అడిగితే ఖచ్చితంగా దేవుడు మరొక మార్గాన్ని తెరుస్తాడు. క్రీస్తునందుకేమంటున్నా, ఒక వైపు ద్వారం మూయబడితే మరొక వైపు మన కొరకు ద్వారం తెరిచి ఉంచబడుతుందన్న సంగతిని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఆలోచించండి. రూతు తీసుకున్నటువంటి ఆ తీర్మానము, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము, నీ జనమే నా జనము. ఇప్పుడు మళ్ళా అదే మాటకు వస్తున్నాను. ఏం చేశాడు నయోమి దేవుడు నయోమికి? ఏం చేశాడని రూతు నయోమి దేవుణ్ణి ఎన్నుకుంటుంది? నష్టమిచ్చాడే, కరువిచ్చాడే, ఇబ్బంది ఇచ్చాడే, కనీసం ఉండలేనటువంటి స్థితిని ఇచ్చాడే, వాడు అయినప్పటికీ కూడా. తర్వాత మీరు గమనించండి, వాళ్ళు బెత్లహేమకు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంట్లో తినలేనటువంటి పరిస్థితి. అత్త ఇదేంటత్తా, నేనేదో నిన్ను అమ్ముకొని మీ ఊరు కదా, ఇక్కడ నీకు అంత హ్యాపీగా ఉంటదని చెప్పి నేను ఇదిగో మీ దగ్గరకు వచ్చేసాను. మరి ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రూతు చేయాల్సిన పని అంటే తెలుసా, వేరే వాళ్ళ పొలములోనికి వెళ్ళి వాళ్ళు పొలం కోసేసుకున్న తర్వాత వాళ్ళు మిగిలిపోయినటువంటి ఆ వడ్లుంటాయి చూసారా, వాటిని ఏరుకోవడం. అంటే తను ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ ఫుడ్ని తీసుకోవడం లేదు, విడిచిపెట్టేసినటువంటి దాన్ని, పొలంలో వదిలేసినటువంటి దాన్ని ఆమె ఏరుకుంటుంది. ఇప్పుడు ఆమె సనగచ్చు కదా, ఏం చేశాడు నీ దేవుడు అని చెప్పి నీ వెనకాలు వస్తే ఏం చేశాడు అత్త, వాళ్ళు పడేసినటువంటి ఆ ఎంగిలి మెతుకులు ఏరుకొని మనం తినాలా, ఏంటి మన బతుకేంటిలా, మన పరిస్థితి ఏంటిలా, ఏం చేశాడు మీ దేవుడు, సరే అక్కడ ఉన్నప్పుడు అంటే సరే ఇప్పుడు మరి మీ దేశానికే వచ్చాంగా, మరి మీ దేశానికి వచ్చినప్పుడు ఏం చేశాడు మీ దేవుడు అని చెప్పి తనగచ్చు గొనగచ్చు. క్రీస్తునందు ప్రేమ దేవుడులారా, మీకు ఒక విషయం తెలుసా, ఇశ్రాయేల్ ప్రజల్లో ఐగుప్తు దేశం నుంచి ప్రయాణం చేసి వాగ్దాన దేశంలోనికి వచ్చే సమయానికి ఎంతో మంది చనిపోయారు. ఈ చనిపోయినటువంటి వాళ్ళు నేను అనుకుంటున్నాను 70-80% మంది ప్రజలు మార్గ మధ్యలో ఎందుకు చనిపోయారు తెలుసా, ఎందుకు వాళ్ళు వాగ్దాన దేశంలోకి రాలేకపోయారు తెలుసా, కేవలము సనగడం గొనగడం ద్వారానే. ప్రతిదానికి సనగడమే, ప్రతిదానికి గొనగడమే. ఏమిచ్చాడు దేవుడు, ఏం చేశాడు దేవుడు, అక్కడున్నప్పుడే బతుకు మా బతుకు బాగుంది, అక్కడున్నంత కాలం ఏమో ఏంది ప్రభా మా బతుకెలా ఉంది, నువ్వు సహాయం చేయని చెప్పి ఏడ్చారు. సరే అని చెప్పి దేవుడు సహాయం చేసి వారిని తీసుకొని వస్తుంటే ఇంకా వాగ్దాన దేశంలోనికి రాకమునిపే తొందర ఎక్కువ కదా. పిలిచిన దేవుడు విడిచిపెట్టేస్తాడా, పిలిచిన దేవుడు మరిచిపోతాడా, లేదు కదా. ఆయన ఖచ్చితంగా ఒక సమయాన్ని ఏర్పాటు చేస్తుంటాడు, ఆ సమయం కొరకు మనం ఎదురు చూడాలి. ఓపిక అవసరం, ఓర్పు అవసరం, నిరీక్షణ అవసరం. ఒక క్రైస్తవానికి ఓర్పు లేకపోయినా నిరీక్షణ లేకపోయినా కానీ నువ్వు క్రైస్తవుడు కాలేవు. మనకు ఓర్పు తక్కువ, నిరీక్షణ తక్కువ. మనకు అంత ఇన్స్టెంట్ గా ఇమీడియట్ గా అప్పటికప్పుడే జరిగిపోవాలంటే, ఇప్పుడు అడిగాం ఇప్పుడు ఇచ్చేయాలంటే, వెయిట్ ఫర్ హిస్ టైం. ఆయన సమయం కొరకు వేచి ఉండు. క్రీస్తు దేవుడులారా, కానీ మనం ఏం చేస్తా ఉంటాం, ఇంకా సనగడం స్టార్ట్ చేశాం, గొనగడం స్టార్ట్ చేశారు. అందుకోసమే దేవుడు వాళ్ళందరినీ కూడా అరణ్యములోనే సంహరించాడట. దేవుని కార్యాలు ఒక పక్క చూస్తూ కూడా మళ్ళీ సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది, మనం కూడా ప్రతి చిన్న దానికి, ఆయన దానికి, కాని దానికి, ఉన్నదానికి, లేని దానికి దేవుని మీద సనుగుతూ ఉన్నావా, గొనుగుతూ ఉన్నావా? మన పరిస్థితులను చూసి మనం ఎప్పుడు తిట్టుకుంటున్నావా, మా బతుకులు ఎందుకు గిట్టున్నాయి, మా దరిద్రం, మేమే దరిద్రులం, మా కుటుంబమే దరిద్రం, మా మా అందరూ బాగున్నారు సనుక్కుంటున్నావా? ఉంటే దాని నుంచి మనం కంప్లీట్ గా బయటపడదాం. నమ్ముదామా, దేవుడు నా జీవితంలో ఏది అనుమతించినా అది నా మేలు కొరకే, అది నా క్షేమం కొరకే. ప్రస్తుతం నాకు అది అర్థం కాకపోవచ్చు, కానీ దీని వెనకాల ఖచ్చితంగా దేవునికి ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం ఉంటుందని నమ్మగలవా? ఈ నువ్వు ఏ స్థితి గుండా ప్రయాణం చేస్తున్నావు నాకు తెలీదు, బట్ ఏ స్థితి గుండా నువ్వు ప్రయాణం చేసినప్పటికీ కూడా నేను విశ్వాసుల గురించి మాట్లాడుతున్నానండి, అవిశ్వాసుల గురించి మాట్లాడలేదండి, నామకార్థ క్రైస్తవుల గురించి మాట్లాడడం లేదండి, దొంగ క్రైస్తవుల గురించి మాట్లాడడం లేదు, పండగ క్రైస్తవుల గురించి మాట్లాడడం లేదు. మీరందరూ దీన్ని అప్లై చేసుకోవద్దండి. ఇఫ్ యు ఆర్ ఎ సిన్సియర్ క్రిస్టియన్, ఇఫ్ యు ఆర్ రియల్లీ క్రిస్టియన్, నువ్వు నిజంగా ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వ్యక్తివి అయితే, నిజంగా నువ్వు ప్రభుత్వ పాటు సమయాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తివి అయితే, నీ జీవితంలో కష్టం వచ్చిందనంటే అయితే జ్ఞాపకం చేసుకో, దేవుడు నీ కొరకు మరొక దాన్ని ఎత్తిపెట్టి ఉన్నాడు, మరొక శ్రేష్టమైనటువంటి దాన్ని ఎత్తిపెట్టి ఉన్నాడు. కొంచెం ఓపికతో నిరీక్షణతో ఎదురు చూడు, తనకి గొనుగు, అనవసరంగా ఆశీర్వాదాన్ని ఇచ్చిన దూరం కావద్దు. నమ్మకర్త క్రైస్తవులు ఉంటారు కొంతమంది, వీళ్ళంతా దొంగభక్తి, కేవలం అవసరం మాత్రమే, అవసరం కోసం దేవుని దగ్గరకు వస్తుంటారు, ఏదో ఒక 2-3 పనులు చేస్తారు, పనులు చేసి మేము దేవుని కోసం ఎంత చేస్తే దేవుడు మాకేం చేశాడు అండి అని అంటుంటారు. దేవుని కోసం ఎంత చేసామండి, ఏం చేశారు వీళ్ళు, ఏం చేశారు అది వాళ్ళకే తెలియాలి. బహుశా 1,00,000 రూపాయలు ఆఫరింగ్ ఇచ్చాను, దేవునికి నేను ఇచ్చాను, దేవుడు నాకేం చేశాడు, దేవునికి కావాల్సింది 1,00,000 రూపాయలు కాదు, నీ 1,00,000 రూపాయలు కాదు, నువ్వు అన్న సంగతిని మర్చిపోతున్నావు. నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోకుండా నువ్వు ఎంత ఇస్తే ఏం ప్రయోజనం, నువ్వు ఎంత ఇస్తే ఏం ప్రయోజనం అండి? చాలా మందికి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఈ ప్రౌడ్నెస్ ఉంటుంది, నేను దేవుని కోసం ఎంత చేశాను తెలుసా, దేవునికి మేము ఎంత ఇచ్చాను తెలుసా, అయినా కానీ దేవుడు మాకేం చేశాడండి, దేవుడు మాకేం ఇచ్చాడండి. క్రీస్తునందు ప్రేమ దేవుడిలా, ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. జస్ట్ నేను ఆ కమిట్మెంట్ గురించి నేను చెప్పాలని ఇష్టపడ్డాను. ఏంటి రూతులు ఉన్నటువంటి కమిట్మెంట్, అసలు ఆ దేవుడిని ఎలా సెలెక్ట్ చేస్తుంది, ఏం చేశాడని చెప్పి ఆ దేవుడిని సెలెక్ట్ చేసుకుంటుంది, నీ దేవుడే నా దేవుడు అని అంటుంది, ఆ దేవుని కోసం అందరిని వదులుకోవడానికి ఇష్టపడుతుంది. ఈ అత్త ఇంటికి వచ్చిన తర్వాత ఏమి లాభపడిందని చెప్పి ఈ అత్త ఇంటిని కోరుకుంటుంది, ఏం మేలు జరిగిందని తన జనాంగాన్ని కోరుకుంటుంది, క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడా, జ్ఞాపకం చేస్తూ దేవుడు రూతులో ఆ కమిట్మెంట్ ను చూశాడు. అన్ని మేళ్లు జరిగినప్పుడు దేవా నువ్వే దిక్కు, నువ్వే అద్భుతం, నువ్వు శ్రేష్టం, నువ్వు చాలా గొప్పోడివి, నువ్వు మా దేవుడు అద్భుతకరుడు అని చెప్పడం గొప్ప కాదండి. అన్ని మేలు జరిగినప్పుడు ఎవరైనా చెప్తారండి ఆ మాటలు. కానీ నష్టములో కూడా కష్టములో కూడా విరిగిపోయినటువంటి స్థితిలో కూడా చెప్పగలిగినటువంటి వాళ్ళే నిజమైన క్రైస్తవులు. అట్టి లక్షణాన్ని ఇక్కడ ఋతువు ప్రదర్శించింది. అట్టి లక్షణాన్ని, గుణ లక్షణాన్ని ఋతువు ఇక్కడ ప్రదర్శించింది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అపోస్తలన పౌలుని ప్రభు పిలిచినప్పుడు అంటాడు, నా నామము నిమిత్తము అనేక జనుల ఎదుట నీవు అనేక అవమానములు పొందవలసినది, అనేకమైన భారములు భరించవలసినది. నా నామము నిమిత్తము నీవు శ్రమపడవలసినది. ఇది దేవుడు పౌలుకి ఇచ్చినటువంటి ఇన్విటేషన్. ప్రభాను నా నామమును పౌలాను నా నామమును వెంబడిస్తే నేను నీకు బంగ్లాలు ఇస్తాను, కోట్లు ఇస్తాను, ఆశీర్వాదాలు ఇస్తాను, దీవెనలు ఇస్తాను, నీకు చక్కటి భార్యని ఇస్తాను, అందమైనటువంటి బిడ్డల్ని ఇస్తాను, వాళ్ళ భవిష్యత్తు నేను దీవిస్తాను అని చెప్పి ఇలాంటి ఇన్విటేషన్ ఇచ్చుంటే, అప్పుడు పౌలు గారిని వెంబడించుంటే అది వేరే సంగతి. కానీ పౌలుకి ఇచ్చిన ఇన్విటేషన్ ఏంటి, యూ హ్యావ్ టు సఫర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ, నా నిమిత్తము నువ్వు సఫర్ చేయబడాలి అని అంటే ఆ ఇన్విటేషన్ ని యాక్సెప్ట్ చేశాడండి పౌలు. దానికోసం ముందుకు వచ్చాడండి. ఈరోజు మనము ఆశీర్వాదం, బ్లెస్సింగ్ 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 అనేటువంటి పదాలని, అలాంటి ప్రసంగాల్ని మనం అనేకమైన వింటున్నాం. ఎస్, దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నప్పుడు ఈ ఆశీర్వాదము టెంపరీ బ్లెస్సింగ్ కాదండి. ఈరోజు మనం అనుకున్నటువంటి ఏవైతే బ్లెస్సింగ్ అనుకుంటున్నామో అది కారు కానీ, బిల్డింగ్ కానీ, పొలం కానీ, లేకపోతే స్థలం కానీ, ఇల్లు కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ టెంపరీ బ్లెస్సింగ్ ఏనా? ఇవేవి కూడా పర్మనెంట్ బ్లెస్సింగ్ కాదు. ఇవన్నీ టెంపరీ, ఈరోజు వస్తాయి, రేపు వెళ్ళిపోతాయి. కానీ ఈరోజు మనం వాటిల్ని చూసే బ్లెస్సింగ్స్ అని చెప్పి మనం ఒక కొలత, ఒక పరిమాణాన్ని గీసేస్తున్నాం. నో నో, నిజమైనటువంటి సంతోషము, సమాధానం ఏంది, ఉన్నప్పుడు కాదండి, లేనప్పుడు కూడా, లేమిలో కూడా, లేమిలో కూడా హృదయంలో సంతోషం, లేమిలో కూడా నెమ్మది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలని ఇష్టపడుతున్నాను. మన ఈ మధ్య ఒక 3 రోజుల క్రితం నేను బెండకాయ తోటలో పనిచేస్తా ఉన్నాను. దాదాపు 11 కేజీలు ఒక్కడనే కొయ్యాల్సి వచ్చింది. తర్వాత చాలా క్లీనింగ్ వర్క్ చేయాల్సి వచ్చింది. క్లీన్ చేస్తా ఉన్నాను. తర్వాత ఉదయం 2 గంటలు పొలంలో పనిచేస్తా ఉంటే అడుగులు పడిపోతున్నాయి. నా భార్య లేదు ప్రస్తుతానికి, సెలవులు తన ఊరికి వెళ్ళింది. సో నన్ను అడుగులు పడిపోతున్నాయి. నా వల్ల గట్ల అయితే ఏడుపు వచ్చేసింది, ఏడుపు వచ్చేసింది. అసలు ఏమి ఇంత కష్టం నాకెందుకు, హ్యాపీగా అక్కడ ఉంటే అక్కడ ఎంత బాగుంది, పరిచయం ఎంత బాగుంది, హ్యాపీగా వెళ్ళామా, వచ్చామా, వాక్యం చెప్పుకున్నామా, వచ్చామా, ఏడకొచ్చి ఇదేంటి ప్రభా పొలం పని చేసుకోవాల్సి వచ్చింది, అది మనకు అలవాటు లేనటువంటి పని. సో నాకైతే లెటర్ అంటే భయంకరంగా నాకు నడువులు ఎప్పుడు వచ్చేసే లేచి నిలబడలేనటువంటి స్థితిలోకి వెళ్ళాను. నేను అనుకున్నాను ఇంకా బుద్ధుంటే ఇంకా నెక్స్ట్ టైం మనం పంట వేయకూడదు, బుద్ధుంటే నెక్స్ట్ టైం మనం పంట వేయకూడదు, అవసరం లేదు మనకి, మనకు అక్కడి నుంచి కానుకొస్తుంది, దాంతో మనం సర్వే అవుదాం కానీ మనం ఇక్కడ ఏదో చేసేసి ఈ 10 రూపాయలు సంపాదించి బైబుల్ స్కూల్ కి ఉపయోగించేసుకున్నాం, నో ఇది వద్దు అని నేను అనుకున్నాను. అని అనుకుని ఇంట్లోకి వచ్చి అలా పండుకున్నానండి. ఎందుకంటే అక్కడ కష్టం కదా, ఒక ఇప్పుడు ఎండ తీవ్రంగా ఉంది, చెమట కాలి చెమట కారిపోయింది, అసలు ఇంకా ఉన్నా నా శరీరంలో శక్తి అంతా కంప్లీట్ గా డెడ్ అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇంకా నా వల్ల కాకొచ్చి ఆ ఫ్యాన్ వేస్తున్న కింద పండుకుంటే అప్పుడు ఒక చిన్న మాట నన్ను ఎంత బలపరిచింది అంటే అంత బలపరిచింది. ఎందుకనంటే ఇప్పుడు ఈ బెండకాయలు ఉదాహరణకి రేపు నేను 11 కేజీలు బెండకాయలు కోస్తే ఆ 11 కేజీల బెండకాయలు నేను అమ్మితే నాకు 330 రూపాయలు వచ్చింది. అలా రోజు మార్చి రోజు ఆ బెండకాయలు అమ్ముతుంటే 330 రూపాయలు ఒక రోజు, 270 రూపాయలు ఒక రోజు, 330 రూపాయల కోసం, 330 రూపాయల కోసం, లేకపోతే 270 రూపాయల కోసం ఇంత కష్టపడాలా, ఇంత అవసరం ఏముంది నాకు ఈ 270 రూపాయల కోసం ఇంతగా పొలంలో నేను కష్టపడి చెమట వచ్చి నడుము పోగొట్టుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకొని అంత నెసెసిటీ ఉంది. అక్కడి నుంచి ఎవరో ఒకరి ద్వారా దేవుడు ప్రేరేపించి కానుక పంపిస్తున్నాడు కదా, మరి ఎందుకు నేను కష్టపడాలి అని చెప్పి అనుకుంటున్నాను. బహుశా నేను ఇప్పుడు దాదాపు పంటేసి రెండున్నర నెల అవుతుంది, దాదాపు ఒక 15 రోజుల నుంచి పంటను అమ్ముతున్నాను. ఇప్పటికి కనీసం ఒక 1500 కూడా రాలా, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాలా. అప్పుడు ఎందుకు చెయ్యాలి చెప్పండి, ఎందుకు చెయ్యాలి ఆపేస్తే పోతుంది నెక్స్ట్ నుంచి మనం ఇసు పనులు పెట్టుకోకుండా ప్రశాంతంగా అని చెప్పి అనుకున్నాను. అలా అనుకుని అలా మక్షం మీద నడుము వాల్చి అలా పండుకుంటే ఒక చిన్న ప్రశ్న నన్ను కలిసి వేసింది. ఆ ప్రశ్న నా మీ దగ్గరికి వచ్చిందంటే, నువ్వు కష్టపడి పని చేస్తే నీ చేతికి 270 రూపాయలు వచ్చింది అంటే ఇప్పుడు నీకేం తెలిసిందో తెలుసా? కష్టం యొక్క విలువ తెలిసింది, డబ్బుల యొక్క విలువ ఏంటో నీకు తెలిసింది. ఇంత కష్టపడితే కానీ ఒక 270 రూపాయలు నీ చేతికి రాదు. మరి అలాంటిది అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు కష్టపడి వాళ్ళు పని చేసుకుని వాళ్ళకు వచ్చినటువంటి జీతాల్లో నుంచో లేకపోతే వాళ్ళకు వచ్చిన వ్యాపారంలో నుంచో వాళ్ళు నీకు కొంచెం కొంచెం డబ్బుల రూపాయలు పంపిస్తూ ఉంటే నీకు ఆ డబ్బు విలువ తెలియాలి అన్నా, నువ్వు దాన్ని జాగ్రత్తగా నువ్వు ఖర్చు పెట్టాలన్నా, ఇక్కడ నువ్వు కష్టపడి పనిచేసి ఆ 270 రూపాయలు కూలీ సంపాదించుకుంటేనే అక్కడి నుంచి వచ్చే ప్రతి రూపాయి నీకు విలువ చేస్తుంది, నువ్వు జాగ్రత్త ఖర్చు పెడతావు, లేకపోతే నువ్వు ఒక కంఫర్టబుల్ లైఫ్ లోకి వెళ్ళిపోతావు. దట్ ఈస్ అ డేంజర్ ఫర్ యూ, దట్ ఈస్ అ డేంజర్ ఫర్ యూ. ఎప్పుడైతే ఈ మాట నాకు దేవుడు నా మధ్యలోనికి తీసుకొని వచ్చాడో నేను వెంటనే రియలైజ్ అయ్యాను, ప్రభువా నన్ను క్షమించు, నేను మళ్ళీ పొలం వేస్తాను, నేను కష్టపడి పని చేస్తాను, ఈ ఎంతైనా రాని, కానీ వచ్చిన ప్రతి రూపాయి నాకు అక్కడ వాళ్ళు పంపిస్తున్నటువంటి కానుక విలువ నాకు అది అర్థం చేయించాలి, అర్థం చేయించాలి. ప్రభా క్రీస్తు అందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, కష్టంలో నుంచి దేవుణ్ణి వెతుకులాడడం ప్రాముఖ్యం అండి. అన్ని అనుకూలించినప్పుడు నాకు అసలు ఇక్కడ ఏ కష్టం లేకుండా అక్కడ నుంచి మీరు ఇష్టానుసారంగా పంపించేస్తుంటే నేను కంఫర్టబుల్ గా కూర్చొని నేను పర్చేజ్ చేస్తుంటే అప్పుడు దేవుడు చాలా గొప్ప దేవుడు ఇట్లా అద్భుతాలు చేసి అని అంటే కుదరదు. ఎందుకని ఇక్కడ నేను ఎలాంటి సేవకుల మధ్య పనిచేస్తున్నానంటే, వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు కూలీ పనిచేస్తుంటేనే వాళ్ళు ఆ రోజు సర్వైవ్ కాగలరు. నేను ఇక్కడ చాలా సింపుల్ గా చెప్పేయచ్చు, డోంట్ వరీ, దేవుని మీద విశ్వాసం ఉంచండి, గాడ్ విల్ టేక్ కేర్, గాడ్ విల్ ప్రొవైడ్ యూ అని. బట్ ఇక్కడ అలా కుదరదు. ఇక్కడ ప్రతి సేవకుడు, ప్రతి మినిస్టర్ ఆఫ్ గాడ్ వాళ్ళు రోజు కూలీ చేసుకుంటేనే, పొలం పని చేసుకుంటేనే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోగలరు. ఆదివారం ఒకరోజే వాళ్ళు సేవలు వచ్చి పాలు భాగస్థులు కాగలుగుతున్నారు, మిగిలిన రోజులు వాళ్ళు అలా అని చెప్పి వాళ్ళు పరిచర్య కోసం పరిచర్య వైపు వాళ్ళు కనుదృష్టి నిలిపితే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేరు. ఇప్పుడు కష్టం విలువేంటో, కుటుంబం పోషించుకోవడం విలువేంటో నాకు అర్థమైంది కాబట్టి నేను వాళ్ళని ఒత్తిడి చేయను, వాళ్ళని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా నేను వాళ్ళని కౌన్సిలింగ్ చేయడానికి కూడా అది నాకు ఉపయోగపడుతుంది. సింపుల్ కూర్చొని చెప్పడం కాదు, ఎందుకని నాకు ఆడి నుంచి వస్తుంది, నా తృప్తిగా నేను తింటున్నాను, నా కడుపు నిండుతుంది కాబట్టి నేను చెప్పడం సులభమే. కడుపు నిండిన వాడు సలహాలు ఇవ్వడం చాలా సులభం అండి, కానీ కడుపు కాలిన వాడికి తెలుస్తుంది. కడుపు కాలిన వాడు నాకు కొంతమంది అడుగుతుంటారు అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి, ఎప్పుడైనా ఫోన్ చేశారు అనుకోండి, ఆ తమ్ముడు ఎల్లో 5 సంవత్సరాలు ఎన్ని సంఘాలు కట్టావు, సీనియర్ సేవక సేవకులే, ఎన్ని సంఘాలు కట్టావు తమ్ముడు? నేను అంటాను, అయ్యా ఆంధ్రప్రదేశ్ లో కట్టినంత సులభం కాదు ఇక్కడ సంఘాన్ని కట్టాలంటే. నేను ఇప్పుడు దాకా ఒక సంఘాన్ని కూడా కట్టలేదు, కానీ మీకు ఒక ఇక్కడ ఒక కుటుంబాన్ని నిలబెడితే, ఒక కుటుంబాన్ని ప్రభు దగ్గరికి నడిపిస్తే ఒక సంఘాన్ని కట్టినట్టే లెక్క. కానీ అక్కడ అలా కాదు, నేను ఒక మంచి బిల్డింగ్ కట్టితే, నేను ఎన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కడితే అప్పుడు అన్ని సంఘాలు నేను కట్టినట్టు లెక్క. ఇక్కడ ఒక కుటుంబాన్ని నిలబెడితే, ఒక కుటుంబాన్ని ప్రభు కొరకు సంపాదిస్తే అక్కడ ఒక సంఘాన్ని కట్టినట్టే లెక్క. కానీ ఆ ఒక్క కుటుంబాన్ని సంపాదించడానికి కూడా ఎన్ని సంవత్సరాలు టైం పడుతుందో తెలియదు. అందరికి ఒకే కృపణ ఇవ్వడు దేవుడు, అందరి దగ్గర ఒకటే రథమైనటువంటి రిజల్ట్ ఉండదు. ఒకళ్ళు అద్భుతమైన పరిచర్యలు దేవుడు వాడుకుంటుంటే ఇమీడియట్ గా వాళ్ళకి సోర్స్ వచ్చేస్తుంటాయి, ఇమీడియట్ గా వాళ్ళకి అక్కడ సంఘాలు కడబడిపోతుంటాయి. కానీ దాన్ని అన్నిటికీ మనం అప్లై చేయలేము, అన్నిటికీ అప్లై చేయలేం. బిల్లింకేరి గారు 7 సంవత్సరాలు పరిచయం చేస్తే 7 సంవత్సరాలకు ఒక్క ఆత్మను రక్షించుకున్నాడట. 7 సంవత్సరాలకు ఒక్క ఆత్మ అంటే ఇప్పుడు ఆత్మ విలువ ఏంటో బిల్లింకేరికి తెలుసు. ఒక సంఘాన్ని కట్టడం అంటే బిల్లింకేరికి తెలుసు. ఒక సంఘాన్ని కట్టడం అంటే ఏంటో దానికి ఒక్కొక్క ఆత్మ లెక్కన అతను 7 సంవత్సరాల లెక్కన పోగేసుకుంటే తన జీవిత కాలంలో బహుశా ఒక సంఘాన్ని కట్టుండొచ్చు, లేకపోతే ఆ సంఘానికి సంబంధించినటువంటి ఒక 3 కుటుంబాలు ఒక 4 కుటుంబాల్లో కట్టుండవచ్చు. బీడు భూమిలో దున్నడం వేరు, మంచి నేలను దున్నడం వేరు. మంచి నేలను దున్నడం వేరు, బీడు భూమిని దున్నడం వేరు. క్రీస్తునందుకరమైనటువంటి బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. సో అలాంటి బీడు భూమిని దున్నటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆర్ యూ రెడీ టు టేక్ రిస్క్ ఫర్ గాడ్? ఆర్ యూ రెడీ టు లీవ్ ఎనీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్? దేవుని కొరకు దేనైనా వదులుకోవడానికి, దేన్నైనా సరే వదులుకోవడానికి, ఎంతటి దాన్నైనా సరే వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? సుఖాలలో కాదు, మేలులో కాదు, కష్టాలలో కూడా ఆ దేవుని నిజాయితీగా వెంబడించడానికి. మనకు మేలు వచ్చినప్పుడు మోకరించడం కాదు, మనకు మేలు చెప్పినప్పుడు కృతజ్ఞత కూడికి పెట్టుకోవడం కాదు, మనకు బాధ ఉన్నప్పటికీ కూడా, మనం అడిగింది పొందుకోనప్పుడు కూడా మోకరించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలమా? ప్రభా బహుశా ఇప్పుడు నిశ్చిత్తం కాదేమో, అందుకే ఇప్పుడు నా నాకు ఇవ్వలేదు, నిశ్చిత్తమైనప్పుడు ఈ ప్రభా అని చెప్పి ప్రార్థన చేయగలమా? ఆలోచన చేయండి. అలాంటి క్రైస్తవులు కావాలండి, అలాంటి క్రైస్తవులు కావాలి. అలాంటి క్రైస్తవులు ఎంత పెద్ద తుఫాను వచ్చినా గానీ నిలబడతారు. అలాంటి క్రైస్తవులు లేకపోతే చిన్ని చిన్న గాలివాన్లు కూడా వాళ్ళు కొట్టుకుని వెళ్ళిపోతారు, చిన్న చిన్న గాలివాన్లు కూడా కొట్టుకెళ్ళిపోతారు. అలాంటి కొట్టుకు వెళ్ళిపోయేటువంటి విశ్వాసులు కాదు కావాల్సింది, కొట్టు కాదు కావాల్సింది, నిజమైనటువంటి గింజలు ప్రభుకి కావాలి. అర్థమైందా ఎందుకు రూతు పేరు యేసు ప్రభు యొక్క జినియాలజీలో లిఖించబడిందో? ఇప్పుడు అర్థమైందా రూతు పేరు ఎందుకు ఈ రోజు కూడా మనం మాట్లాడుకుంటున్నామో? ఇప్పుడు అర్థమైందా ఎందుకు రూతు అంతగా బ్లెస్సింగ్ చేయబడిందో? ఈవెన్ ఆమె యూదురాలు కానప్పటికీ కూడా, ఆమె ఒక అన్యురాలైనప్పటికీ కూడా, ఒక మోయాబీరాలైనప్పటికీ కూడా, చిన్న వయసులో ఒక విధవరాలైనప్పటికీ కూడా, సమస్తమును కోల్పోయి విరిగిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినప్పటికీ కూడా, చివరిగా ఈ స్టేట్మెంట్ చేసి నేను ముగిస్తున్నాను. చివరి స్టేట్మెంట్ ఏంటంటే, ఒక సేవకుడు నాతో చెప్పిన మాట, నేను అనారోగ్యంలో ఉన్నప్పుడు, నేను మరణ పడకలో ఉన్నప్పుడు, నా జీవితం ఇక అయిపోయిందని నేను నిరుత్సాహం కుంగుదల్లోనికి వెళ్ళిపోయినప్పుడు ఆయన నాతో చెప్పిన మాట, తమ్ముడు మనము విరిగిపోతే లోకానికి పనికిరాము, మనం విరిగిపోతే లోకానికి పనికిరాము. ఇది విరిగిపోయిందా ఇక వేస్తా అని చెప్పి పక్కన పడేస్తుంది లోకం, కానీ మనం విరగకపోతే దేవునికి పనికిరాము, మనం నలిగిపోతే లోకానికి పనికిరాము. ఇది నలిగిపోయింది ఇక వేస్ట్ అని చెప్పి లోకం బయటపడేస్తుంది, కానీ మనం నలగకపోతే దేవునికి పనికిరాము. మనం పగిలిపోతే లోకానికి పనికిరాము, ఇక పగిలిపోయిన వస్తువు అని చెప్పి తీసుకెళ్తాను డస్ట్బిన్ లో పడేస్తారు, కానీ మనం పగలకపోతే దేవునికి పనికిరాము. మనము ఎప్పుడైతే విరిగి నలిగి పగిలిపోతామో అప్పుడు దేవుడికి మనం అంత ఎక్కువగా మనం ఉపయోగపడతాం, అంత ఎక్కువగా దేవుడు మనల్ని నిలబెడతాడు, వాడుకుంటాడు. అయితే మనల్ని మనం తనకు పరిపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు, తనుగు కొనకుండా గొనుగు కొనకుండా తన చిత్తానికి సమర్పించుకున్నప్పుడు, తన చిత్తాన్ని మన జీవితంలో జరిగించినప్పుడు, దాన్ని హృదయపూర్వకంగా అంగీకరించినప్పుడు, కష్టమేనా? కష్టమే. చెప్పడం సులభమే, నాకు కూడా తెలుసు చెప్పడం సులభమే, కానీ ప్రాక్టికల్ గా ఆ స్థితిలో నిలబడడం కష్టం. అయితే మనం ప్రార్థన చేసి ప్రభువుని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అటు ఆ రీతిగా మనకు సహాయం చేయడానికే పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఆయన నిలిచి ఉన్నాడు. హీఈస్ అవర్ సపోర్టర్. ఆయన మనల్ని గైడ్ చేయడానికే, సర్వసత్యములోనికి నడిపించడానికే ఆయన ఉన్నది. కాబట్టి క్రీస్తునందుకు దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. రూతులో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్నటువంటి విషయాల్ని మన జీవితాలకి అన్వయించుకుందాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్షుల వారికి నేను అప్పగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.